ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರತಿಹರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ತಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಿಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತಕ್ಯಂ ತ್ರಯಿಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಕೂಯಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿ ಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಕಾಂಚನಾದ್ರಿ ಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾಂ ಅಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಅಂತೇ ಈ ಲೋಕಂಲೋ ಉನ್ನ ಮಾನವುಲಕೇ ಕಾಕ ಪಶುವುಲಕು ಪಕ್ಷುಲಕು ಕೂಡ ಪ್ರಾಣಂ. ಭಕ್ತಿಮಂತಿಹಿ ಭೂತಾನಿ ಜಂಗಮ ಅಜಂಗಮಾನಿ ಚ ಯಾಜಮಾನೇಷು ರಾಮತ್ವಂ ಭಕ್ತಿಂ ಭಕ್ತೇಶು ದರಿಸೆಯ ಅನ್ನಾರು ವಾಲ್ಮೀಕಿ. ಅಂತೇ ರಾಮುಡಂತೇ ಚಟ್ಲಕಿ ಪಕ್ಷುಲಕು ಜಂತುವುಲಕು ಅಂದರಿಕೀ ಇಷ್ಟಮೇ. ಈ ಚರಾಚರ ಜಗತ್ತುಲೋ ಪ್ರಾಣುಲ್ನಿ ರೆಂಡಿಂಟಿ ಕಿಂದ ವಿಭಜಿಂಚಾರು. ಒಕಟಿ ಜಂಗಮಂ, ಇಂಕೊಕಟಿ ಸ್ಥಾವರಂ ಲೇಕ ಅಜಂಗಮಂ. ಇಂದುಲೋ ಜಂಗಮಂ ಅಂತೇ ಒಕ ಚೋಟು ನುಂಚಿ ಇಂಕೋ ಚೋಟಿಕಿ ಕದಿಲೇ ಶಕ್ತಿ ಉನ್ನ ಪ್ರಾಣುಲು. ಮನಮಂದರಂ ಜಂಗಮುಲು ಅನಿ ಪಿಲವಬಡತಾಂ. ಎಂದುಕಂಟೇ ಮನಂ ಕೂರ್ಚುನ್ನ ಚೋಟೇ ಕೂರ್ಚೋಕುಂಡ ಕದಲ್ತೂ ಉಂಟಾಂ ಗನಕ. ಫೋನ್ ವಸ್ತೇ ಚಟಕ್ಕ ಲೇಚಿ ವೆನಕ್ಕೆಳ್ಳಿ ಮಾತಾಡಿ ವಸ್ತೂ ಉಂಟಾಂ ಗನಕ. ಅಂತೇ ಜ್ಞಾನ ಉನ್ನವಾಳು ವೆನಕ್ಕೆಳ್ಳಿ ವಸ್ತಾರು ಅನ್ಕೊಂಡು. ಸರಿ, ಮೊತ್ತ ಮೀದ ಏದೈನಾ ಕದಲಿ ಎಳಗಲುಗುತ್ತಾಂ ಕದಾ. ಪಶುವುಲು ನಾಲ್ಕು ಕಾಳ್ಳತೋ ಉನ್ನವು ಕದಲುತ್ತಾಯಿ ಕದಾ. ಪಿಟ್ಟಲು ಕದಲಗಲುಗುತ್ತಾಯಿ, దోమలు కదలగలుగుతున్నాయి, చేమలు కదలగలుగుతున్నాయి. ఇలా కదిలే వాటన్నిటినీ ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళగలిగే వాటిని, తమంత తాము వెళ్ళగలిగే వాటిని జంగమములు అంటారు. అలా తమంత తాము వెళ్ళలేని ఉంటాయే అంటే చెట్లు మనం తీసి ఇంకో చోట వెళ్ళి తప్ప తనంత తాను వెళ్ళదు పాపం. కొండ ఒక చోటు నుంచి ఒక చోటు కదలదు. ఇటువంటి వాటిని స్థావరములు అంటారు. ఈ విధంగా కదిలేవి కదలనివి అన్నీ రాముడి మీద ప్రేమతో రామ వెనక్కి రాయి వెనక్కి వచ్చే అయోధ్యకు అంటున్నాయట. అంటే అయోధ్య నగరంలో ఉన్న కొండలు గుట్టలు నదులు చెట్లు పిట్టలు పక్షులు అన్నీ ఎప్పుడు రాముడు వెనక్కి వస్తాడా అని ఎదురు చూస్తున్నాయంటే రాముడి యొక్క మహాప్రభావం ఎంత గొప్పది. రాముడికి ప్రభావం ఎలా వచ్చింది, కాసేపు ఆయన భగవంతుడు అనేది పక్కన పెట్టేయండి. నేను భగవంతుణ్ణి అని ఆయన కావాలని ఎక్కడ చెప్పలేదు. అలా చెప్పకుండా ఉంటేనే రావణుణ్ణి ఆయన చంపుతాడు. నేను మానవుణ్ణి, ఎన్నో పర్యాయములు ఆయన యమును చెప్పుకున్నాడు తన తాను. ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను. అందులో ఏ మనిషి, రామం దశరథాత్మజం, దశరథుడి కొడుకైన రాముడు అనేవాణ్ణి నేను మనిషిని అని దేవతలతో చెప్పాడు ఆయన. ఎప్పుడు నేను విష్ణువు నేను ఆయన చెప్పలా. మనకి తెలుసు కాబట్టి ఆయన విష్ణువుని ప్రశంసిస్తున్నాం. దేవతలకి తెలుసు, బ్రహ్మకి తెలుసు. చిట్ట చివరి అవతారం చాలించేటప్పుడు వెల్లడించాడు ఆయన. కానీ ఆయన రావణ వధ అయ్యేదాకా కూడా పదే పదే నేను మనిషిని అన్నాడు. ఎందుకని? పరిపూర్ణ మానవుడి చేతిలో మాత్రమే రావణుడు మరణిస్తాడు. నేను దేవుణ్ణి అనే భావన ఆయన ఒక్కసారి ప్రదర్శిస్తే ఇక రావణుడిని చంపడాయన నరుడి చేతిలోనే అతనికి మరణం ఉన్నట్లుగా అతడు వరం కోరుకోవడం వల్ల. అందువల్ల రాముడు కాసేపు పరిపూర్ణ మానవుడు. అయినా ఆయన కోసం ఎందుకు ఇన్ని రకాల ప్రాణులు వెనక్కి రావాలి రావాలి అని విలపిస్తూ కోరుతున్నాయంటే ఒకే ఒక కారణం, రాముడి దగ్గర సంపూర్ణ ధర్మం ఉండడం వల్ల. ధర్మం ఎక్కడుంటే అక్కడ సమస్త ప్రాణులు ఉంటాయి. ఇతరుల యొక్క ప్రేమకి పాత్రులు కావాలంటే, ఎక్కువ మంది ప్రేమకి పాత్రులు కావాలంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ధర్మం ఉంటే చాలు. కలియుగంలో ధర్మం ఉన్నంత మాత్రం చేత రానుండవు. కలియుగంలో ధర్మానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేవాడు చాలా చోట్ల ఉంటూనే ఉంటారు. కలియుగం యొక్క లక్షణమే ధర్మములకు విరుద్ధం. అందువల్ల కలియుగంలో మేము ధర్మంగా ఉన్నామండి, అయినా ప్రజల యొక్క మన్ననలు పొందలేకపోతున్నామని మీరు అడగద్దు. కారణం ఈ యుగ ప్రభావం అది. కలిర్ధర్మ వినాశక, కలి అంటేనే ధర్మమును నాశనము చేయువాడు. ధర్మమునకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలకు లక్షల మంది వచ్చి పడతారు. ఓ బెత్తడు గొడ్లు కట్టుకుని ఎవరినక్క డ్యాన్స్ చేశారనుకోండి, ఈ ఏం జనం అండి బాబు, ఈ చివరి నుంచి ఆ చివరిదాకా వెళ్ళిపోతారు జనం అనమాట. అదే రామాయణానికి భాగవతానికి మహాత్ములు ప్రవచించిన పరిమితం. వచ్చే జనం చాలామందితో పోలిస్తే ఏమైనా ఇది పరిమిత జనం కింద లెక్క. కారణం కలి యొక్క లక్షణం అనమాట అది. అందువల్ల రామచంద్రుడి యొక్క ధర్మం వల్ల అంతమంది వెనక వచ్చారు. ఈ అందరూ కలిసి తమసా నదీ తీరం చేరారని చెప్పుకున్నాం కదా. తమసా నదీ తీరంలో గోవులు ఎక్కువ ఉంటాయి. అక్కడ రాముడు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఆవులు మందల మందలుగా ఉన్నాయి. ఆవులు ఉన్న చోట భగవంతుడు ఇష్టపడి ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లక్షణమే గోసంరక్షణ, రాముడి లక్షణమే గోసంరక్షణ. మొత్తం భగవంతుడు 22 అవతారాలు ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. ఈ 22 అవతారముల యొక్క లక్షణం ప్రధాన లక్షణం. ఆఖరికి బుద్ధావతారం యొక్క ప్రధాన లక్షణం కూడా గోసంరక్షణమే. ఆయన లక్షణమే అది. కనుక రోజు ఏమంటున్నాం, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని రోజు కృష్ణుణ్ణి మనం స్తోత్రం చేస్తున్నాం. ఆయన గోవుల్ని రక్షించి తీరుతాడు. అక్కడ గోవులు ఉన్నాయి కాబట్టి తమసా నదీ తీరంలో రథం ఆపించాడు. లక్ష్మణ నీకు శుభం, నాకు శుభం, మనతో వచ్చిన ప్రజలకు శుభం కలగాలి. ఇప్పుడు సాయంత్రం అవుతున్నది. ఈ సాయంకాలం వేళ సాధువులైనటువంటి ఆవులు గేదెలు మొదలైనవేమో తమ తమ శాలల్లోకి వెళుతున్నాయి, గోశాలల్లోకి, మహిషశాలల్లోకి వెళ్ళిపోతున్నాయి. క్రూర మృగాలు ఇప్పుడిప్పుడే వేటాడడానికి అడవుల్లోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇటు పక్షులు కూడా తమ తమ గోళ్ళకి చేరుతున్నాయి. గోళ్ళకి వెళ్ళిపోతున్న తమ గూట్లో నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలనుకున్న పక్షుల అరుపులతో, ఇళ్లకి వెళ్ళుతున్న ఆవుల అంబారవాళ్లతో, వేటకి బయలుదేరుతున్న క్రూర మృగాల యొక్క అరుపులతో ఈ ప్రాంతం గగ్గోలుగా ఉంది. కాబట్టి ఇంకా ప్రయాణం ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ గగ్గోలు ఎలా ఉందిట, ఈ అరుపులు, ఈ గందరగోళం అయోధ్య నగరాన్ని గుర్తుకు తీసుకొస్తుంది రావడికి. అయోధ్యలో కూడా మన వాళ్ళు ఇలాగే ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు అవి వింటూ ఉంటే ఈ పశుపక్ష్యాదుల యొక్క రోదనంలాగే ఉంది. ఆహా, మన తండ్రి గారికి నేనంటే ఎంత ప్రాణం. పోనీ నాన్నగారంటే కన్న తండ్రి కాబట్టి మనల్ని ప్రేమించారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి తండ్రికి కుమారుడంటే ప్రేమ ఉంటుంది. ఈ ప్రజలకు నేను ఏమిచ్చానని వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ, వాళ్ళ రుణం నేను తీర్చుకోగలనా? కేవలం వాళ్ళ మనస్సులో స్వచ్ఛత ఉండటం వల్ల, పవిత్రత ఉండడం వల్ల నన్ను ప్రేమిస్తున్నారు. ఇందులో ఎంతమందికి నేను అన్నం పెట్టుంటాను? నేనేం అందరికీ అన్నదానం చేయలేదే, నేను అందరికీ ధనం ఇవ్వలేదే, అయినా వీళ్ళంతా వెంటబడిపోతున్నారు. అందువల్ల వీళ్ళు సద్గుణములు కలిగిన వాళ్ళు. నిజంగా కూడా ఆలోచిస్తే సద్గుణములు కలిగిన వాళ్ళకి మంచి వ్యక్తి మీద ప్రేమ ఉండడానికి గల కారణం స్వార్థం ఏముంటుందండి? ఎవరో ఎందుకు ఇప్పుడు నా మీద మీకు ఏమిటి ప్రేమ? నాలో ఏముంది మీకు? ఏమన్నా నేను డబ్బిచ్చి అన్నం పెడుతున్నానా, లేక ఒక ఇల్లు ఇచ్చానా? ఏమి ఇవ్వటంలా. కానీ మా గురువు గారు ఒక ధర్మాత్ముడు, ధర్మం కోసం బతుకుతున్నాడు, రామాయణం చెబుతున్నాడని మీరు ప్రేమతో వస్తున్నారు, భక్తితో వస్తున్నారు. ఇదే గొప్పతనం అంటే. అది నీ గొప్పతనం. అందుకే రాముడు ఏమన్నాడు, ఈ ప్రజలు గొప్పతనం అన్నాడు ఆయన. ఇప్పుడు మా అమ్మ ఏమైపోయిందో కౌసల్య, తండ్రి ఏమైపోయాడు. అయితే ఒక్క అదృష్టం,
ఎంత కష్టంలో కూడా మన వాళ్ళు ఏమైపోయారనే బెంగ నాకు అప్పుడప్పుడు కలిగినా మళ్ళీ వెంటనే ఆ దుఃఖం దూరమవుతోంది. కారణం, భరతుడు అనేవాడు అక్కడ ఉంటాడు. భరతుడు ధర్మస్వరూపుడు, శీలం కలిగిన వాడు. అతడు మాట వరస కూడా తండ్రిని ఎదిరించడు, తల్లిని పూజిస్తాడు, కౌసల్యని, సుమిత్రని, కైకని అందరినీ సమానంగా చూస్తాడు. లక్ష్మణ, నీ గుర్తుందా భరతుడు ఎంత మృదు స్వభావ్యో? ఇది లక్ష్మణుడితో చెబుతున్నాడు. అయ్యి, లక్ష్మణుడి దగ్గర అప్పుడప్పుడు కొంచెం దురుసుతనం ఉంటుంది, కానీ భరతుడు ఎప్పుడు దురుసుగా మాట్లాడాడు. అయ్యి, మీరు ఇన్నిసార్లు రామాయణం విన్నారు కదా, లక్ష్మణుడు భరతుడిని చూడగానే మన మీదకి యుద్ధానికి వచ్చాడేమో చంపి పారేస్తానన్నాడు, కానీ భరతుడు ఎప్పుడైనా అలాంటి కటు మాట మాట్లాడా? రాముడికి వ్యతిరేకంగా మాట్లాడిన తల్లి మీద మాత్రమే కోపగించాడు తప్ప ఇంకెవ్వరి మీద కోపగించలేదు ఆయన. అందుకే భరతుడికి మాట మృదువుగా ఉంటుంది, లక్ష్మణుడికి కొంచెం కటువుగా ఉంటుంది. ఉన్నా ఇద్దరు ధర్మస్వరూపులు, ఇద్దరు రామభక్తి కలిగిన వాళ్ళే. అక్కడ ఆ విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. అందువల్ల ఒక్కసారి మన భరతుడి యొక్క ప్రేమ గుర్తుకు తెచ్చుకో. తల్లిదండ్రుల విషయంలో మనం ఎందుకు చింతించక్కర్లేదంటే, భరతుడు మృదువైన వాడు, కోపం లేనివాడు, తల్లిదండ్రులను పూజించటం అనే మంచి లక్షణం కలిగిన వాడు. అటువంటి వాడి దగ్గర అమ్మ నాన్న అంతా సుఖంగా ఉంటారు. నువ్వు నా వెంట రావటం చాలా మంచి పని అన్నాడు ఆయన. ముందు వద్దన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, త్వయా కార్యం నరవ్యాఘ్ర మా మనుజవ్రత కృతం అన్వేష్టవగాకి వైదేహ్య రక్షణార్థే సహాయత. నువ్వు అయోధ్యని విడిచి నా వెంట రావడం చాలా మంచి పని. ఎందువల్ల, నేను ఒక్కడే కనుక సీతతో వచ్చి ఉంటే సీతని రక్షించేటప్పుడు అనుక్షణం నేను శ్రమ పడవలసి వచ్చేది. ఇప్పుడు నువ్వు కూడా ఉండడం వల్ల ఏమవుతుందన్నమాట, కొన్ని పనులు నువ్వు చేస్తావు, సీతారక్షణం తేలికయ్యింది. సీతని రక్షించాలి, ఎందుకంటే సీత తనను తాను రక్షించుకోలేదు, మన మీద ఆధారపడి వచ్చింది. ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి తోడు ఉండాలి. అందున నీలాంటి ఉత్తముడు తోడు ఉంటే సీతకి ఏ ఇబ్బంది ఉండదు. ఒక విధంగా నువ్వు మంచి పనే చేసావు. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం, చీకటి పడింది, రాత్రికి ఎక్కడ తమసా నదీ తీరంలో విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతికి ముందు కాస్త భోజనం చేయాలిగా. మరి ఏం తిందాం? ఇక్కడ చాలా పళ్ళు ఉన్నాయి, కందమూలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మన నగరం విడిచిపెట్టిన మొదటి రాత్రి ఇది. వనవాసములకు వెళ్ళేవాడు మొదటి రాత్రి ఆహారం స్వీకరించకుండా మంచినీళ్ళు మాత్రమే తాగాలి అని శాస్త్రాల్లో ఉంది. నాకు భగవంతుడు వనవాసం విధించాడు. మా అమ్మ వంకతోటో, నాన్నగారి వంకతోటో నాకు వనవాసం వచ్చింది. వనవాస నియమం ప్రకారం ఏమిటి, మొదటి రోజు జలపానమే చెయ్యాలట. హిందీలో మళ్ళీ జలపానం అంటే ఆ టిఫిన్ ఉండో కాబట్టి ఇది హిందీ జలపానం కాదు, సంస్కృత జలపానం. జలపానం అనే శబ్దం డైరెక్ట్గా సంస్కృతం నుంచి హిందీలోకి తీసుకున్నారు, కానీ హిందీలో మాత్రం అబ్బాప్కు జల్పాన్ కరేంగి అన్నారంటే మీకు టిఫిన్ పెడతామని అర్థం. హిందీలో కొన్ని తమాషా పదాలు ఉంటాయి, ఇక్కడ సంస్కృత జలపానంలో మాత్రం నీళ్ళు అంటే నీళ్ళే. మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఫలహారం అనే సంస్కృత శబ్దాన్ని మార్చేసుకున్నారు. ఫలహారం అంటే బలహారం. శనివారం నాడు మేము ఫలహారమే చేస్తాము అంటే నిజానికి పండు తినాలి, ఒక్క పండు తినాలి. అది కూడా చిన్న అరటిపండు, లేకపోతే ఒక యాపిల్ ముక్కో, ఏదో చిన్న పండు తినాలి. ఒక రేగు పండు తిని కాలక్షేపం చేసేవారట పూర్వం ఫలహారం అంటే. ఇప్పుడు కలియుగం కనుక శనివారం నాడు లేక గురువారం నాడు ఫలహారం అండి, ఫలహారం అంటే పెసరట్టు, దాంతో మళ్ళీ కాంబినేషన్ ఉప్మా, మళ్ళీ ఆ పెసరట్లు కూడా ఏదో అరడదన పెసరట్లు, అర కేజీ జీడిపప్పులు వేయబడిన ఉప్మా, మళ్ళీ దీంట్లోకి చట్నీ ఉండాలి కదా, అందుకని పల్లీ చట్నీ చక్క వేరుశనగ గిళ్ళ గింజలతోటో జీడిపప్పుతో చేసింది అయితే అభ్యంతరం ఉండదు. మళ్ళీ కాస్త అల్లం, గ్యాస్ ట్రబుల్ రాకుండా అల్లంలో మళ్ళీ ఇంత బెల్లం, ఇవన్నీ వేసుకుని తిన్నాక దానికి ఫలహారం అని పేరు పెట్టారు. కానీ ఆ రోజుల్లో ఫలహారం అంటే పండే తినాలి, జలహారం అంటే జలమే తాగేవారు. అందుకని రాముడు సౌమిత్రి అద్భిరేవతు సౌమిత్రే వత్స్యామ్యద్య నిశామి మాం, ఈ రాత్రికి నేను కేవలము నీళ్లు మాత్రమే తాగి నిద్రిస్తాను, రేపటి నుంచి కందమూలాలు తింటాను, దుంపలు పళ్ళు తింటాను అని సుమంతుడిని పిలిచి గుర్రాలు అలిసిపోయాయి, ఇప్పేయి, వాటిని బాగా మర్దన చేయి. గుర్రానికి బాగా ఒళ్ళంతా మసాజ్ చేస్తారనమాట, నిమురుతారు. అప్పుడు ఏమవుతుంది, రుద్దితే దానికి శక్తి వస్తుందిట. ఆ తర్వాత దానికి గడ్డి వేసి మంచినీళ్ళు తాగడానికి వదిలేస్తే తెల్లారేసరికి మళ్ళీ పుంజుకుంటాయి అనగానే సుమంత్రుడు అలాగే చేశాడు. రాముడు సంధ్యావందనం అవి చేసుకుని శుభ్రంగా తమసా నదిలో స్నానం అవి చేసి సంధ్యావందనం చేసుకునే సమయానికి ఆయనకి మెత్తని పచ్చగడ్డి, పచ్చగడ్డి మీద చిగుళ్ళు వేసి ఒక పరుపు సిద్ధం చేశాడు లక్ష్మణుడు. తృణసెయ్యి అంటారు దాన్ని, గడ్డితో తయారు చేయబడిన పరుపు. గడ్డి పరుపులు కూడా పైన చిగురుటాకులు వేస్తే మెత్తగా ఉంటాయి, కాకపోతే కూర్చునే ముందు ఒకసారి ఇలా కొట్టి చూస్తారట, ఎక్కడ ముళ్ళు ఉన్నాయేమో, అడుగున పురుగులు ఉన్నాయేమో పరిశీలించి. అడవులు కదా, ఒక్కోసారి ఈ గడ్డి కిందో ఈ ఆకులు కిందకో తేళ్ళు పాములో చేరతాయి, అవేవి లేకుండా చూశారు. రాముడు పడుకున్నాడు, పక్కన సీత కూడా పడుకున్నది. ఒక్క నిద్రపోకుండా ఉన్నవాళ్ళు లక్ష్మణుడు, మంత్రి సారథి అయిన సుమంత్రుడు. పౌరులు చాలాసేపు వరకు మెలుకుగా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నిద్రపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడు ప్రభువుకి దగ్గరగా నిద్ర అవ్వకూడదట, గురువుగారికి ప్రభువులకి ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా నిద్ర అవ్వాలి. అందుకని వాళ్ళందరూ రాముడు ఇక్కడెక్కడో ఉంటే దూరంగా చెట్ల దగ్గరికి వెళ్ళి పగలంతా నడిచి తిండి లేకుండా ఉన్న కారణం చేత ఎవరికి వాళ్ళు చెట్ల కింద పడుకున్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలెట్టారట. నిద్రకి సుఖం ఉండదు, బాగా అలిసిపోయినప్పుడు ఆకలి వేసినా ఆకలిని కూడా పట్టించుకోకుండా సొమ్మశీలు నిద్రపోతారు. బహుశా మాయ కూడా పట్టుకుని ఉంటుంది వాళ్ళని. ఆ మాయ వల్ల వాళ్ళంతా గాఢంగా నిద్రపోయారు తమసా నదీ తీరంలో. అందరూ నిద్రపోయారు, రాముడు నిద్రపోతున్నాడు నిజానికి. సీతారాములు నిద్ర నటిస్తారు, లీలా నిద్ర, మిగతా వాళ్ళది గాఢ నిద్ర. అస్సలు నిద్ర లేని వాళ్ళు సుమంత్రుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు సుమంత్రుడికి తిరిగి, ఇన్ని మంచి గుణములు కలిగిన మహానుభావుడు రామచంద్రుడు అంతటి వాడు కూడా అడవికి వెడుతున్నాడు, దీన్ని బట్టి చూస్తే ఎంత చదువుకున్నా జాతకం ఎంత బాగున్నా ఒక్కొక్కసారి ఇలాగే తిరగబడుతుందేమో అనిపిస్తుంది నాకు అని కొంచెం బాధపడ్డాడు. వేదాలు చదివాడా, పురాణములు చదివాడా, మంత్రశాస్త్రం ఆపోషం పట్టాడా, ఇన్ని ఉన్నవాడు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదేముంది అనుకున్నారట పాపం. ఇంచుమించుగా 3 గంటల వేళకి తెల్లవారుజామున 3 ఆ టైంకల్లా రామచంద్రుడు లేచిపోయాడు. మీకు ముందే చెప్పాను కదా, గోకులాకుల తీరాయాహ, తమసా నదికి మరీ దూరం దగ్గర కాకుండా ఆవులు ఉన్నాయి. ఆవుల మందలు తెల్లవారుజామున కొంచెం మెల్లిగా శబ్దాలు చేస్తాయి. రాముడు ఎందుకు ఆవులు ఉన్న చోటే విడిది చేశాడు, ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చు కదా అంటే, వనవాసమునకు వెళ్లే ముందు గోవులకు సన్నిధానములో నిద్రపోతే అటువంటి వాడు తన భార్యతో ఇంటికి సుఖముగా తిరిగి వస్తాడు, క్షేమంగా తిరిగి వస్తాడు. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఆవులకి ప్రదక్షిణ చెయ్యండి, నమస్కరించండి, లేదా గోవుల దగ్గర నిద్రపోండి, లేదా గోవుల కాలి కింద ఉన్న దుమ్మింత మీ కారు మీద వేసుకోండి, మీ ప్రయాణంలో మీకు ఆపదలు వస్తే ఒట్టు. ఎంత భయంకరమైన ఆపద వచ్చినా తొలగిపోతుంది. ఒక వ్యక్తికి ఈ పూట కారు యాక్సిడెంట్లో చచ్చే యోగం ఉందనుకుందాం. బ్రహ్మవాడి నుదుట ఈ పూట నువ్వు ఫలానా చోటకి వెడుతూ ఉండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి నువ్వు చచ్చిపోవాలని రాశాడు. కానీ వాడు అదృష్టవశాత్తు రామాయణం నా దగ్గర విన్నాడు, ఇంత దుమ్ము ఆవు కాలి కింద ఉన్న దుమ్ము తీసుకెళ్ళి వాడి కారు మీద వేశాడు. ఇప్పుడు ప్రయాణంలో ఏమవుతుందో తెలుసా, కారుకి ఎంత కూడా గాయం అవ్వదు. ఒకవేళ పొరపాటున కారు తిరగబడినా కారు గీక్కోదు, వాడికి ఏమవ్వదు, వాడు మళ్ళీ యథాప్రకారంగా ఉంటాడట. అది గోపాద ధూళి యొక్క మహిమ. దీనిని మంత్రశాస్త్రాల్లో చెప్పారు. ఇవన్నీ ఎరిగినవాడు రాముడికి తెలియదు ఆ సీత అపహరణకి గురవుతుంది, అప్పుడు ఆవిడకి ఏ కష్టం రాకూడదు, శత్రువుల్ని వధించాలి, వీళ్ళు క్షేమంగా రాజధానికి రావాలి. అందుకని ఆయన గోవులకి సన్నిధానంలో నిద్రపోయాడనమాట. ఏ ఆయన భగవంతుడు కదా, మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఆయన భగవంతుడు అనేది కాసేపు తీసి పక్కన పెట్టేయండి. ఆయన మానవుడు, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నాడు. మానవులకి ఏది శుభమో ఆయన చేసి చూపిస్తున్నాడు, నేను ఇలా చేశాను నేను శుభం పొందాను, మీరు ఇలా చెయ్యండి, నేను ఇలా చేయటం వల్ల కష్టపడ్డాను, మీరు చేయకండి అని చెప్పాడు ఆయన. నేను రాజును కనుక సీతను విడిచిపెట్టాను, మీరు ప్రభువులు కాదు కనుక మీకు ఈ ధర్మం వర్తించదు, మీరు మాత్రం మీ భార్యను పొరపాటు విడిచిపెట్టకండి అని తన చరిత్ర ద్వారా చెప్పాడు ఆయన. అతడు చేసినట్లు మనం అన్ని వేళలా చేయలేము, అతడు చేసినట్టు కొన్ని చేయగలుగుతాం కొన్ని చేయలేము. ఆయన చేసినట్టుగా అన్ని చేయాలంటే రావణాసుడితో యుద్ధం చేసినట్టు మనం ఎక్కడ చేస్తాం. కాబట్టి మనం రాముడితో మనం పోల్చుకోకూడదు. చీటికి వాటికి రాముడితో నన్ను నేను పోల్చుకుంటాను అంటే రాముడిలో ఉన్నంత ఆత్మబలం, పౌరుషం, సత్వం ఇవన్నీ ఉండాలి. కాబట్టి రాముని శుభలక్షణములను దేనిని మనం అనుకరించగలమో వాటిని అనుకరించాలి. తక్కిన చోట ఆయనకు నమస్కారం చేయాలి. అందువల్ల గో సంరక్షణ దగ్గరే ఆయన నిద్రపోయి తెల్లవారుజామున అందరికంటే ముందు లేచాడు. ఆయన లేచే సమయానికి పౌరులు బాగా అలిసిపోయి పెద్ద పెద్ద శబ్దములతో నిద్రపోతున్నారు. పావులు బుస కొట్టినట్టుగా నిద్రపోతున్నట్టు కొందరు, అంటే గురక ఎలా ఉందన్నమాట అంటున్నారన్నమాట మహానుభావులు. మరి పూర్వజన్మ సుకృతం, 5 తలల పావులు కూడా అలా బుసలు కొట్టం అన్నమాట. అలిసిపోయి నిద్రపోతుంటే వెంటనే లక్ష్మణుని, సోదర లక్ష్మణ చూసావా ఈ చెట్ల కింద పడి నిద్రపోతున్న వాళ్ళని. అస్మద్వ్యపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ గృహేష్వపి వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య లక్ష్మణ సాంప్రతం. చూచావా సోదర, పాపం ఈ ప్రజలు నా మీద ఉన్న వెర్రి ప్రేమతో కుటుంబాన్ని విడిచిపెట్టి, సుఖాలు విడిచిపెట్టి ఈ భయంకర కేకారణ్యానికి వచ్చారు. వస్తే వచ్చారు కానీ తిండి లేకుండా ఉండగలరా? మన కోసం తిండిని కూడా విడిచిపెట్టారు. కటిక నేల మీద గాఢంగా పడుకుని నిద్రపోతున్నారు. ఇళ్లలో తలగడ ఉంటే కూడా నిద్ర పట్టదట వీళ్ళకి. తలగడ కింద ఏమన్నా గుచ్చుకుంటుందేమో, రాళ్ళు ఉన్నాయేమో అని వెతుక్కుని దాని మీద ఇసుకుంటే కూడా తీసి తలగడ దులుపుకుని పడుకుంటారు వాళ్ళు. అటువంటి ఇప్పుడు తలగడ కాదు, చిలకడ దుంపల కింద తలబెట్టుకుని నిద్రపోతున్నారు. తల కింద ఇంత దుంపలు, చెట్ల వేళ్ళు, రాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్నారట. కొంతమందికి రాళ్ళు దొరకకపోతే చేతులు ఇలా తల కింద పెట్టుకుని నిద్రపోతున్నారట. ఏం విచిత్రం ఇది, ఎంత ప్రేమ వీళ్ళకి. వీళ్ళు మన కోసం ప్రాణం విడిచిపెడతారు కానీ మనల్ని విడిచిపెట్టరు. కాబట్టి మనం వీళ్ళని ఏదో రకంగా వదిలించుకోవాలి. వదిలించుకోకపోతే చాలా కష్టం. వీళ్ళు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను. నేనున్నంత వరకు, నేను కనబడుతున్నంత వరకు వీరు నన్ను విడిచిపెట్టక ఇలాగే గాఢంగా ప్రేమతో అడవుల్లోకి వస్తారు. అడవుల్లో తిండి లేకుండా, సరైన వసతులు లేకుండా చెట్ల కింద పుట్ల కింద పడుకుని నిద్రపోతూ ఉంటే, లేక ఏగలు దాములు కుడుతూ ఉంటే, యాతన పడుతూ ఉంటే నేను తట్టుకోలేను. కాబట్టి వీళ్ళని వదిలించుకోవాలి. వదిలించుకుందామంటే వీళ్ళు వదలరు. వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఎలా? దీనికి ఒకటే మార్గం, వీళ్ళు లేచేలోపు మనం రథం ఎక్కి పారిపోతే ఇక వీళ్ళు ఇళ్ళకపోతారు. కాబట్టి సౌమిత్రి రథం సిద్ధం చేయించి అన్నట్ట. ఇది మంచి పని అనుకున్నాడు లక్ష్మణుడు. వెంటనే సుమంతుడి దగ్గరికి వెళ్ళాడు, రథం సిద్ధం చేయమన్నాడు. సుమంతుడు క్షణంలో రథానికి గుర్రాలు కట్టాడు. సాధారణంగా ఈ గుర్రాలు రథానికి కట్టేటప్పుడు అని శబ్దం చేస్తాయి, కానీ ఈ పూట అవి కూడా శబ్దం చేయలే. ఎందుకంటే రాముడు నిశ్శబ్దంగా వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి. గుర్రములు కూడా చెప్పిన మాట వింటాయండి రాముడి విషయంలో. ఒక్క మనమే ఇంతకాలం రాముడు ఆలయానికి 70 ఏళ్ళు ఆగాం, కానీ మనకంటే గుర్రాలు నయమనిపిస్తాయి అనమాట ఒక్కొక్కసారి. ఇప్పుడు మహావీర రథం సిద్ధంగా ఉంది అని సుమంతుడు దగ్గరికి రాగానే, సుమంత ఒక పని చేద్దాం, మనము ఈ రథం ఎక్కి వెళ్ళిపోతే రథము యొక్క చక్రముల యొక్క గుర్తులను అనుసరించి ఈ ప్రజలు వెంటబడి వస్తారు. చక్కచక్క పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, మళ్ళీ మనల్ని పట్టుకుంటారు. కాబట్టి మనం వీళ్ళని ఏదో రకంగా ఏమార్చాలి, వీళ్ళని మోహపెట్టి మనం వెళ్ళిన జాడ తెలియకుండా చెయ్యాలి. మనం ఎట్టిళ్ళమో వీళ్ళకి తెలియకూడదు. మోహనార్థంతు పౌరాణాం సోతం రామో ప్రవీద్వచః ఉదంముఖః ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే. నువ్వేం చేస్తావంటే ఈ రథం తీసుకుని ఇక్కడి నుంచి ఉత్తరం దిక్కుకి తిరుగు. ఉత్తరం దిక్కున ఏముంది? అయోధ్య ఉంది. అయోధ్యకేసి కొంత దూరం వెళ్ళు, మళ్ళీ అటు తిప్పు, ఇటు తిప్పు, తిరిగి ఇక్కడికి రా. ఇలా 4-5 సార్లు రథం అటు ఇటు తిరిగితే ఆ రథం యొక్క చక్రాల గుర్తులు పడతాయి ఇసుకలో. అప్పుడు జనం ఏమనుకుంటారు? ఇటెళ్ళాడు, ఇటెళ్ళినట్టుంది, ఇటెళ్ళినట్టుంది, ఇటెళ్ళినట్టుంది అని ఇటెళ్లలో తెలియక ఇంటికి పోతారు. అనగానే భలే భలే అన్నాడు ఆయన. మంచి ఆలోచన చేసావు అన్నాడు. మంచి ఆలోచన రాముడు కాబట్టి మనం చేస్తామా? ఇప్పుడు ఆయన అన్ని వైపులకి తిప్పి, అంటే అయోధ్య వైపు కొంత దూరం పోనిచ్చి మళ్ళీ పక్కకి తిప్పి, ఈసారి గుర్తులు ఇంకో వైపుకి తిప్పి, ఇలా మొత్తం మీద ఆ రథం గుర్తులు ఎటుడుతున్నాయో తెలియకుండా జిగ్జాగ్గా తిప్పేశాడు. ఆ తర్వాత రాముడు ఉన్న చోటుకు వచ్చాడు. ఇదంతా మళ్ళీ ఎక్కువసేపు పట్టకుండా చేసేట చకచక. ఈ చకచక రథం నడుపుతున్నప్పుడు శబ్దం కాకుండా చూసుకున్నాడు మళ్ళీ. అదే నైపుణ్యం అంటే. ఇప్పుడు అర్థమైందా? డ్రైవింగ్ స్కిల్ అంటారు దాన్ని. లోపల ఉన్నవాడికి శబ్దం తెలియదు, రథంలో కూర్చున్నవాడు ఎగిరి పక్కన పడ్డం. మనకి హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రామచంద్ర ప్రభు హడిలిపోతుంది ప్రాణం అనమాట. అందుకే ఎప్పుడు వెనక సీట్లో కూర్చుంటాను, అసలు రహస్యం అది. ఆ ముందున్నవాడు బ్రేక్ కొడుతూ ఉంటే, ఎగిరి పైకి లేచిపోతూ ఉంటే, ఈ గందరగోళం చూడడం కంటే వెనక సీట్లో కూర్చుని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటే హాయిగా మనకు గుడి వచ్చేస్తుంది. కానీ ఆ రోజుల్లో ఈ బాధలు లేవు. రథం కదా అది, అంత జాగ్రత్తగా నడిపి తన అపూర్వమైన చాతుర్యం చూపించి అక్కడికి తీసుకొచ్చాడు. వెంటనే రామలక్ష్మణులు సీతతో పాటు రథం ఎక్కారు. రథం ముందుకు వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళగానే తమసా నది దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు. అక్కడ నుంచి రామలక్ష్మణులు సీతతో పాటు రథంలో వెళ్ళిన చాలాసేపటికి సూర్యోదయమయ్యింది. పౌరుడంతా సూర్యుడు నెత్తి మీద పడ్డంతో, ముఖం మీద సూర్యకిరణములు పడ్డంతో టక్కన లేచారు. లేచి రావగానే ఎక్కడ రాముడు అని రాముడు పడుకున్న చెట్టు కేసి చూశారు. చెట్టు కింద పానుపు ఖాళీగా ఉంది. ఆకులు దర్భలు గడ్డి పరచబడి ఉన్న రాముడు పడుకుని ఉన్న పరుపు ఉంది తప్ప రాముడు లేడు, సీత లేదు, లక్ష్మణుడు లేడు. వాళ్ళు ఒక్కసారి దుఃఖంలో పడిపోయారట. రాముడు మనం లేవకుండా వెళ్ళిపోయాడని అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఈ దరిద్రపు నిద్ర ఎవడు కనిపెట్టాడు రా బాబు, ఈ నిద్ర ఇప్పుడు ఎందుకు కొట్టుకుందిరా పాడు నిద్ర అనుకున్నారట. నిద్రను తిట్టారు ఇప్పుడు వాళ్ళు. నిజానికి మనం అలిసిపోయి ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టకపోతే నాకు నిద్ర పట్టట్లేదు బాబోయ్, మంచి మంత్రం ఇవ్వండి, మందు ఇవ్వండి అంటామా? కానీ ఇప్పుడు వాళ్ళు ఆ నిద్రనే తిట్టుకుంటున్నారు. దిగస్తు కలు నిద్రాంతృత చేత సహ నాద్య పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజం. ఈ నిద్ర ఎంత విచిత్రమైనది, ఎంత దిక్కుమాలిన నిద్ర ఇది. ఈ నిద్ర ఇవాళే మనల్ని పట్టుకోవాలా? మనం సాధారణంగా తెల్లవారుజామున లేచిపోతామే, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాదులు చేసి కాలకృత్యాలు తీర్చుకుని మంచి పనులు చేస్తాం. అటువంటిది ఈ పూట రాముడి దగ్గర ఉన్న సమయంలో గాఢంగా ఎందుకు నిద్రపోయాము? ఇది మన దురదృష్టం, మన దౌర్భాగ్యం. రాముడి అడుగుజాడల్లో వెళ్ళాలనుకున్నాం, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకున్నాం. కన్న తండ్రి లాంటి రాముడిని విడిచిపెట్టవలసి వచ్చింది నిద్ర వల్ల. రాముడు లేకుండా ఎక్కడికి వెళతాం? ఇంటికి వెళ్ళలేము. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం? తిండి మానేసి చచ్చిపోదామా, లేక అయోధ్యకి వెళ్ళి అక్కడే ఆహారం విడిచిపెట్టి చచ్చిపోదామా అని కొందరంటే, కొందరు అన్నారు ఏమంటే అక్కడ దాకా ఎందుకండి వెళ్ళడం, రాముడు లేనప్పుడు ఒక క్షణం కూడా బతకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద ఎండిపోయిన కొయ్య దొంగలు ఉన్నాయి. కొన్ని చెట్లు ఎవరో నరికినట్టున్నారు. నరకటం వల్ల దొంగలు పక్కన పడ్డాయి. అడవుల్లో కూడా కొంతమంది పోయేవాళ్ళు చెట్లు నరుకుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు నరికి కొంతకాలం అక్కడ ఉంచి ఎండిపోయాక అప్పుడు కట్టెలు కొట్టి ఇళ్ళకి పట్టుకెడతారు. అలా కట్టెల కోసం నరికి పారవేసిన దొంగలు కొన్ని ఉన్నాయట. అవి ఎండిపోయి అలా నిప్పు ముట్టిస్తే భగభగం అండేటట్టు ఉన్నాయి. ఆ దొంగలను తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం, ఆ దొంగలకు నిప్పు పెడదాం, అందులో దూకి చచ్చిపోదాం అన్నారండి కొందరు. సంతి శుష్కాణి కాష్టాని ప్రభూతాని మహాంతిచ. ఇక్కడ ఎండిన దొంగలు చాలా ఉన్నాయి, ఈ దొంగలకి నిప్పు పెట్టి అందులో దూకి మరణిద్దామన్నారు కొందరు. కొందరు ఆత్మహత్య మహాపాపం, రాముడికి ఆత్మహత్య అంటే ఇష్టం ఉండదు, ఆ తర్వాత మనం ఒకవేళ చచ్చిపోయినా రాముడి లోకానికి వెళ్ళలేం, స్వర్గానికి వెళ్ళలేం, నరకానికి పోతామన్నారు కొందరు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి అయోధ్యకు వెడితే అయోధ్యలో ఉన్న మన ఆడవాళ్ళు లేక మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు మనల్ని నిందించరా. రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి అనుసరించి వెళ్ళండి అని మిమ్మల్ని పంపితే వాళ్ళని విడిచి వెనక్కి వస్తారా అని వాళ్ళు చివాట్లు పెడతారు. అక్కడ ఎలా బతుకుతాం? ప్రస్తుతం రాముడి లేని అయోధ్య వైధవ్యం పొంది ఏడుస్తున్నటువంటి శోకంతో ఉన్న స్త్రీలా ఉంది అని కొందరు అనుకున్నారు. చివరికి వాళ్ళు రాముడు ఎటిళ్ళాడో గుర్తించి ఆ మార్గంలో వెడదామని కొంత దూరం వెళ్ళారు. తీరా వెళ్ళేసరికి అక్కడ రథమార్గం ఇటు వెనక్కి తిరిగి ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఓ పక్కకు ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పక్కకి తిరిగింది, అలా తిరిగి ఉంది. అప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చింది, రథం చక్రాలు ఇక్కడ కనపడతాయి, అక్కడ కనపడతాయి, ఇటు వెళ్ళినట్టు అటు వెళ్ళినట్టు ఇటు వెళ్ళినట్టు ఇటు వెళ్ళినట్టు అన్ని వైపులా రథం యొక్క అడుగుజాడలు కనపడుతున్నాయి, చక్రాల గుర్తులు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఎటెళ్లలో తిరగటం లేదు, ఏదో జరిగింది, రాముడు మనల్ని మోహపరిచి వెళ్ళిపోయాడు అనుకున్నారు. చివరికి వాళ్ళందరూ ఎక్కువ మంది మాత్రం రథం ఎక్కువ దూరం అయోధ్యకేసి వెళ్ళింది కనుక రాముడు బహుశా మనస్సు మార్చుకుని అయోధ్యకు పోయాడేమో అని అడుగుని వెళ్ళిపోయారట. క్రమంగా వాళ్ళు అయోధ్య నగరానికి వెళ్ళారు. తీరా చూస్తే రాముడు రాలేదని తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏడ్చారు, రాముడు లేని అయోధ్య ఎలా ఉందో తెలుసా? ఓ చోట ఒక చెరువు ఉంది, ఆ చెరువు నిండా చేపలు ఉన్నాయి. ఎంతలో గరుత్మంతుడు అక్కడ అడుగు పెట్టాడు, ఆ చేపలన్నీ తినేశాడు, అందులో ఉన్న పాములన్నీ తిన్నాడు, అందులో ఉన్న తాబేళ్ళన్నీ తిన్నాడు. గరుత్మంతుని చేత సమస్త జల జంతువులు భక్షింపబడగా ఏ జంతువు లేకుండా ప్రాణి లేకుండా వెలవెలబోతున్న చెరువులో ఉందిట అయోధ్య. ఎప్పుడు చెరువులో జల జంతువులు ఉండాలి, చేపలు, పీతలు, నత్తలు, ఇంకా తాబేళ్ళు, పాములు ఇవన్నీ ఉంటాయి. అవేవి లేకుండా ఉంటే ఆ చెరువు ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది, నిస్తబ్దంగా. అలా మడుగులో ఉందన్నమాట అయోధ్య అని పాప వాళ్ళు ఏడ్చారు. ఈ శోకంలో ఎవరికి ఎవరిల్లేదో తెలియట్లేదుట. రోజు ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి అడ్రస్ చెప్పాలా? కొత్తగా వచ్చేటప్పుడైతే ఉప్పల్లో ఉప్పల్లో అని తిప్పలు పడతాం అడ్రస్ కోసం, కానీ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళే అయినా ఇవాళ మర్చిపోయాడంటే అర్థం ఏంటనమాట? వాళ్ళకి శోకం వల్ల మతిపోయింది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందువల్ల పక్క వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొడుతున్నారట. వాళ్ళు వచ్చి ఎవడెవరో అనుకుంటున్నారు, క్షమించండి ఇది మా ఇల్లు అనుకున్నాం, ఎర్రచీర కట్టుకున్నది మా ఆవిడ అనుకుని మీ ఇంటికి వచ్చానంటాడు ఒకడు. ఈ విధంగా అందరూ వెర్రివాళ్ళు అయిపోయారు పాపం, తమ తమ ఇళ్లను కూడా గుర్తించలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి రాగానే మొత్తం మీద అతి కష్టం మీద ఏదో కన్నీళ్లు తుడుచుకుని ఇంటి అడ్రస్ గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే ఆడవాళ్ళు ఏడి రాముడిని అడిగారు, రాముడు మమ్మల్ని మోహపెట్టి ఎటో వెళ్ళిపోయాడు, రాముడు లేకుండా వచ్చామన్నారు వాళ్ళు. ఇంకా చూడండి, ఇళ్లలో ఆడవాళ్ళు మొగుళ్ళని చెడమడ తిట్టేశారట. నిజంగా అయోధ్య నగరంలో ఏ స్త్రీ భర్తను అలా ఎప్పుడు తిట్టలేదు. తిట్టడం కొట్టడం భర్తల్ని అయోధ్యలో లేదు, కైకతో మొదలయ్యింది. అంత పూర్వం మొగుడిని తిట్టడం అనేది ఎరగరట. అక్కడ భార్యాభర్తలు ఐకవత్యంతో ఉండేవారండి వాళ్ళు. అసలు రామరాజ్యంలో రాముడి కంటే ముందే అసలు ఇక్ష్వాకు వంశం వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అయోధ్య నగరంలో కోసల దేశంగా అసలు భూమండలంలో ఎప్పుడూ సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఐకవత్యంతో ఉండేవారు. ఎంత కోపం వచ్చినా భార్యలు భర్తలు తిట్టేవారు కాదు, భర్తలు భార్యల్ని కొట్టేవారు కాదు, డబ్బు కోసం కక్కుర్తి పడేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఏమైందనమాట, రాముణ్ణి వదిలి వచ్చామని చెప్పగానే భర్తలు భార్యలు అన్నారట, ఎందుకంటే అడవుల్లో పడి ఏదన్నా ఇంత మింగి తస్తే మంచిది కదా అన్నారట వాళ్ళు. గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం వ్యగర్హయంత దుఃఖార్త వాగ్భిహి తోత్రైరివద్విపాన్. ఇళ్లల్లో భార్యలు దుఃఖంతో నోటికొచ్చినట్టు తిట్టారు, మావటివాడు ఏనుగుని అంకుశంతో పొడిచినట్లుగా పెద్ద పెద్ద మాటలతో తిట్లతో వాళ్ళని గాయపరిచారు. ఏమిటి, రాముణ్ణి అడవులో విడిచిపెట్టి ఇళ్లకు వస్తారా, మీకు సిగ్గుందా, రాముడు లేనప్పుడు భార్య ఎందుకు, పుత్రుడెందుకు, ఇల్లెందుకు, ధనం ఎందుకు, రాముడిని విడిచిపెట్టి ఈ సుఖాల కోసం వస్తారా అని కొందరు అన్నారు. మరికొంతమంది ఏమన్నారు తెలుసా, అసలు జీవితం ఎందుకు అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఎందుకురా మీ బతుకు, ఎందుకంటే చావడం మంచిదని అర్థం అన్నమాట. ఇంకా ఈ జీవితంతో మీకేమిటి పని, ఒక్క లక్ష్మణుడే కదా సత్పురుషుడు ఈ లోకంలో. ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః సహ సీతయా యోను గచ్చతి కాకుత్సం రామం పరిచరం వనే. ఒక్క లక్ష్మణుడే ఈ ప్రపంచంలో సత్పురుషుడు, ఎందుకని సీతారాములు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని తల్లిని, రాజ్యాన్ని, ధనాన్ని, సుఖాన్ని, భార్యని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు మనిషి అంటే మీరు మనుషులేనా అని కొందరు అన్నారు. మరికొంతమంది అన్నారు, భవిష్యత్తులో సీతారాములు లక్ష్మణుడితో అడవుల్లో గడతారు, అడవుల్లో కొన్ని పద్మాకరాలు ఉంటాయి చెరువులు, ఆ చెరువుల్లో తామర పువ్వులు ఉంటాయి, ఆ తామర పువ్వులు ఎన్ని అదృష్టాలు చేసుకున్నాయో, ఎందుకంటే సీత చెరువులోకి దిగి స్నానం చేసి ఆ తామర పువ్వులు ధరిస్తుంది, ఆ తామర పువ్వు భాగ్యం భాగ్యం సీత కొప్పులోకి వెళ్ళింది కనుక. ఆ చెరువులు అదృష్టం చేసుకున్నాయి సీతారాములు అందులో స్నానం చేస్తున్నారు కనుక. ఒక చెరువులోకి దిగి సీతారాములు స్నానం చేస్తే ఆ చెరువు నీరు పవిత్రమైపోదు. మరి రాముడి పాదాల నుంచి గంగే పుట్టినప్పుడు ఆయన పాదాలు పడగానే చెరువులు కూడా పవిత్రమవుతాయి, సురనది అయిన గంగతో సమానమవుతాయి అని కొందరు అన్నారు. ఇలా అందరూ ఎవరికి వాళ్ళే రాముడికి దూరమైనందుకు బాధపడ్డారు. మరికొందరు అన్నారు, అధికారం చేజిక్కింది కైకకి, ఇంకా ఆవిడ రెచ్చిపోతుంది, మన వంటి వాళ్ళని బతకనిస్తుందా, రేపు భరతుణ్ణి యువరాజుని చేసి, ఆ యువరాజుని కీలుబొమ్మని చేసి, మొగుణ్ణి కీలుబొమ్మని చేసి పెత్తనం వెలిగి పెడుతుంది. ఆ పెత్తనం వెలగబెట్టినప్పుడు మనలాంటి వాళ్ళు ఇక్కడ సుఖంగా ఉండలేం. ఈ కైక పరిపాలనలో, దశరథ పరిపాలనలో అయోధ్యానగరంలో ఉండడం కంటే అడవికి పోతే బాగుండు అని కొందరు అన్నారు. ఇలా అందరూ ఏడుస్తూ ఉండగా క్రమంగా, అంటే సూర్యోదయం అయ్యాక కదా వాళ్ళు వచ్చారు, ఇళ్ళకంతా సూర్యోదయం అయ్యాక రాముడిని వెతుక్కుని వచ్చారు ఇళ్ళకి. ఇళ్ళకి వచ్చేసరికి మహా అయితే 10-11 అయి ఉంటుంది. ఇంకా ఆ పూట అంతా వంట లేదు, స్నానాలు లేవు, సంధ్యావందనాలు లేవు, ఏ పనులు లేవు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. మళ్ళీ సూర్యుడు అస్తమించేశాడు. అంటే 2వ రోజు కూడా గడిచిపోతుంది అప్పుడే రాముడు వెళ్ళిపోయి. నగరంలో వ్యాపారస్తులంతా దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు. ఎక్కడ మాట వరస కూడా వణిక్ పొంగవులు దుకాణాలు తెరవలేదు. జనసంచారం లేదు. ఇళ్లల్లోంచి పోపులు ఘుమఘుమలు లేవు. చారు పెట్టినప్పుడు పోపు పెడతారు, ఆ పోపు వాసనలు లేవు. తిరగమోతలు లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, మిరపకాయలు లేవు. మిరపకాయలు లేనప్పుడు మిరపకాయ బజ్జీలు లేవు. మొత్తం మీద నగరం అంతా ఏమీ లేకుండా అయిపోయింది. బాబు మహావైభవంగా సంగీతాలతో, నృత్యములతో, సాహిత్యాలతో బ్రహ్మానంద భరితంగా ఉండే కళాశాలలన్నీ ఊతపడ్డాయి, వేదికలన్నీ ఊతపడ్డాయి. అక్కడ మంచి మంచి నాట్యశాలలు ఉండేవండి, సంగీతశాలలు ఉండేవి, పురాణశాలలు ఉండేవి. ఆ మొత్తం వినోదాలన్నీ కూడా మూతబడిపోయాయి. ఇంకక్కడ రామచంద్రుడు తమసా నదీ తీరంలో ప్రజల్ని విడిచిపెట్టి ఎవరికీ తెలియకుండా కొంత దూరం వెళ్ళాడు. క్రమంగా కోసల దేశానికి దక్షిణం వైపున్న జనపదాల్లోకి వెళ్ళాడు. వీళ్ళు రథం మీద వెడుతూ ఉంటే అక్కడ అడవుల్లోనూ వాటిల్లో ఉండే జానపదులు ఉంటారు కదా, ఆ జానపదులంతా రామలక్ష్మణులు గుర్తుపెట్టి వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఎక్కడికైనా ఈ జనం మాత్రం వెంటబడి వస్తూనే ఉంటారు. అదొక యోగం కొంతమందికి అన్నమాట. కొంతమంది అడవిలో ఉపన్యాసం చెప్పిన జనం వస్తారు, కొందరు నగరంలో పెట్టినారు, ఎవడ అదృష్టం వాడిది. అలా రాముడి వెంట ఈ జనపదులు వస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఎవరుకోవడం మొదలెట్టారు. ఈ దశరథుడి బతుకు కూడా బతికేనా? కామమునకు లొంగిపోయాడు. ఆ చిన్నపిల్ల చిన్నప్పటి నుంచి కా అంటే కా, కీ అంటే కీ. ఆవిడ చేతిలో పెత్తనం పెట్టాడు, నీ దగ్గరే ఉంటాను, నువ్వంటే ప్రాణం, నీకు వరాలు ఇస్తాను అని ఆవిడ నెత్తికెక్కించుకుని కండకావరం తెచ్చిపెట్టాడు. అందువల్లే క్రూరురాలైపోయింది ఆ కైక. ఎప్పుడైనా కామం ఎంతలో ఉండాలో అంత ఉండాలి, అంతకంటే ఎక్కువైపోతే దశరథుడిలా చెడిపోతారు. పరమ పూజ్యుడు సకల సుగుణాభిరాముడైన రామచంద్రుణ్ణి అడవికి పొమ్మన్న దశరథుడు కూడా ఒక రాజైనా, అసలు ఇలాంటి తండ్రి ఉంటాడా అని తండ్రిని తిట్టడం మొదలుపెట్టారు, కైకని తిట్టారు. ఇవన్నీ రాముడు విని ఏమనలేక, ఎందుకంటే వాళ్ళకేమో ప్రేమ రాముడు అంటే. అలాగని తండ్రిని తిడుతూ ఉంటే తట్టుకోలేడు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు ఆయన. అలా వెళ్ళగా వెళ్ళగా క్రమంగా వేదశ్రుతి అని పేరు కలిగిన నది కనపడింది. ఆ నది రథంతో దాటచ్చట, ఎందుకంటే ఆ నదికి కొన్ని చోట్ల ఇసుక దెబ్బలు ఎక్కువ ఉంటాయి. అటువంటి చోట తడిగా ఉన్నటువంటి ఇసుకలో ఎక్కువ నీళ్లు లేకుండా, అలాగని పొడిగా లేకుండా ఉన్న ఇసుకలో రథచక్రాలు హాయిగా వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు ఎప్పుడు చూసారా, సముద్రం దగ్గర బీచ్ దగ్గరకు వెళ్ళండి, ఆ సముద్రపు నీళ్లతో తడిసినటువంటి ఇసుక మీద బైకులు వెళ్ళిపోతాయి. అదే తడి లేకపోతే ఆ ఇసుకలోకి చక్రాలు వెళ్ళగానే దిగిపోతాయి అన్నమాట. అందుకే వీళ్ళు టెక్నిక్గా వేదశ్రుతిని రథంతో పాటు దాటారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగా వెళ్ళగా గోమతి కనపడింది. నైమిషారణ్యం నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ క్రమంగా గోమతి గుజరాత్కి వెళ్ళిపోతుంది. గుజరాత్లో ద్వారక ఉందిగా, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య నగరం. ఆ ద్వారక దగ్గర సముద్రంలో కలిసిపోతుంది గోమతి. చాలా గొప్పది ఈ గోమతి. గోమతికి నదము అని పేరు. వ్యవహారంలో నదంటం కానీ అది నదం అన్నమాట. ఎందుకంటే అది తూర్పు నుంచి పడమరకి ప్రవహించి పడమర ఉన్న సముద్రంలో కలుస్తుంది. తూర్పు నుంచి పడమరకి ప్రవహించే వాటిని నదములని, పడమర నుంచి తూర్పుకి ప్రవహించే సముద్రంలో కలిస్తే నదులని అంటాం. అందుకే గంగ, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా నదులు. ఇవన్నీ తూర్పున ఉన్న బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట. అదే గోమతి, నర్మద ఇవి చూడండి, ఇవి తూర్పు నుంచి పడమరకి ప్రవహించి పశ్చిమాన ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తాయి. అందుకని ఇవి నదములు. అయినా వ్యవహారంలో మనం మాత్రం గోమతి అనేది అంటాం అన్నమాట. గోమతి చాలా గొప్పది. అది ఒకప్పుడు బ్రహ్మ కమండలం నుంచి పుట్టింది అని మన పురాణాలు చెప్పాయి. బ్రహ్మగారు తన కమండలంలో ఉన్న నీరు భూమి మీదకు వదిలితే అది గోమతిగా మారిందట. అందుకే గోమతి నైమిషారణ్యంలో ప్రవహిస్తూ ఉంటే ఓ బ్రహ్మజలమా అని సంకల్పం చెప్పుకొని ఋషులు అందులో స్నానం చేసి 1000 సంవత్సరములు సత్రయాగం చేశారు. చాలా గొప్పది ఆ గోమతి. ఆ గోమతి క్రమంగా లక్నో మీద నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట. చాలా గొప్ప దివ్య నది. అందులో జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలి. మేము చాలాసార్లు అక్కడ భాగవతం సప్తాహం చేసుకున్నాం కనుక మా అదృష్టవశాత్తు స్నానాలు చేసాం అందులో. ఏముంది మన అందరం ఒకసారి గోమతి దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి అక్కడ నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేసుకుందాం, గోమతిలో స్నానం చేద్దాం, అక్కడ నుంచి నేపాల్ వెళ్ళిపోయి గండకిలో స్నానం చేద్దాం, ఏ గండము లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా మంచి భోజనం చేద్దాం. ఆ గోమతిలో స్నానం చేశాడు ఆయన. గోమతిని కూడా రథంతో దాటాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక సింధిక అనే ఒక నది వచ్చింది. ఈ సింధిక నదిని సయీ నది అని హిందీ వాళ్ళు పిలుస్తారు. ఇది కూడా గంగానదికి ఉపనది. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా మహైశ్వర్యంతో ఉండేదట. ఇక్ష్వాకు ప్రభువుల కాలంలో, రాముడికి పరిపాలనలో ఇంకా ఆ ప్రాంతం గోమతి, సింధిక మొదలైనటువంటి నదుల ప్రాంతములకు ఎక్కడ లేనటువంటి సంపదలు ఉండేవిట. ఆ ప్రాంతంలో పంటలు పండేవి, సంవత్సరానికి 2-3 పంటలు పండేవి. ఆ పంటలు కూడా విపరీతంగా పండేవి. చెరుకు, గోధుమలు, వరి, నవధాన్యాలు అన్నీ పండేవి. ధనం, ధాన్యం అన్నీ సమృద్ధిగా ఉండేవి. ఈ నదీ తీరాల్లో రత్నాలు బాగా దొరికేవి, విశేషంగా నవరత్నాలు దొరికేవి, బంగారం ఉండేది. అందుకే ఆ ప్రాంతం అంటే ప్రజలకి చాలా ఇష్టం. మనువు, ఇది సూర్యుడి కొడుకు వైవస్వత మనువు, ఈ ప్రాంతం అంతా ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాట. నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఇక్షుకోదండాలు ఉండేవి, బాగా చెరుకు విళ్ళులు తయారు చేసేవారు. చెరుకు పంట బాగా పండుతుంది ఆ సయ్యి నదీ తీరాల్లో. అందుకే రామచంద్రుడు ఓ సోత సుమంత అని ప్రేమగా పిలిచి, చూశావా ఈ ప్రాంతం ఎంత బాగుందో, సరయూ నది విడిచిపెట్టాం, తమసా నది విడిచిపెట్టాం, గోమతి విడిచిపెట్టాం, సింధిక దగ్గరకు వచ్చాం, ఈ ప్రాంతాలన్నీ సంపదలతో నిండినవి, అనేక రకాల పంటలతో ఉండేటటువంటివి, మళ్ళీ ఎప్పటికి వెనక్కి వస్తామో, ఇప్పటికే చాలా దూరం వచ్చాం సరయూ వదిలి విడిచిపెట్టి, మళ్ళీ సరయూ నదికి వెడతానంటావా, వెళ్ళాక అక్కడ వేటాడతానా, నాకు వేట అంటే ఇష్టం లేదు కానీ సరదాగా తిరగడం ఇష్టం అన్నాడు ఆయన. నాత్యర్థం అభికాంక్షామి మృగయాం సరయూ అని, సరయూ నదీ తీరంలో జంతువులను వేటాడడం నాకు ఇష్టం ఉండదు కానీ సరదాగా షికారు చేయటం, వాహ్యాళికి వెళ్ళడం ఇష్టం. ఆ రోజులు వస్తాయా అన్నాడు ఆయన. రాముడేమిటి, మళ్ళీ మన ఊరు వస్తే బాగుండు, హాయిగా తిరిగితే బాగుండు అనుకుంటున్నాడు, అనుకోవాలిగా మనం, అందుకని అలా చేస్తున్నట్ట. మానవులకి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని భోగాలున్నా మళ్ళీ సొంతింటికి వస్తే కానీ ఆనందం ఉండదు. ఇది మానవ లక్షణం. రాముడు కూడా మా సొంత ఊరు వెళ్ళిపోదాం, అక్కడున్న నదీ తీరంలో తిరుగుదాం, మా ఇంట్లో సుఖంగా ఉందామని ఎందుకు అంటున్నాడు, నేను మానవుండే సుమా అని లోకానికి చెప్పడానికి. మానవుండే సుమా అని చెప్పినంతకాలం ఆయన చేతిలో రావణుడికి మరణం ఉంటుంది. అందుకని ఎప్పుడు మనిషిలాగే మా ఊరు వెడతానా నేను, అక్కడ మళ్ళీ మా ఇంట్లో భోగాలు అనుభవిస్తానా, సరయూ నదీ తీరంలో నేను కూడా సాయంత్రం పూట రిటైర్ అయిన జనాల్లాగా కాసేపు వాహ్యాళికి వెడతానా అన్నట్ట. ఇలా అనుకుంటూ కోసల వైపుకి తిరిగి, ఇది ఇక్కడతో కోసల రాజ్యం పూర్తవుతుంది, ఇక్కడి నుంచి రాజ్యం మారుతోంది, ఇదంతా కోసల దేశం యొక్క సరిహద్దు, ఇదంతా దశరథుడి యొక్క అధీనంలో ఉంది. మరి తర్వాత ప్రాంతం అది దశరథుడిదే, కానీ దశరథుడు అక్కడ సామంతరాజుల్ని పెట్టాడు, స్టేట్ డివైడ్ అవుతుందన్నమాట. పూర్వం మొత్తం భూమండలాన్ని అయోధ్యానగర వాసులు పరిపాలించేవారు, వారు చక్రవర్తులు, వాళ్ళ రథచక్రం అక్కడ వరకు వెళ్ళింది కనుక చక్రవర్తులు అనేవారు వాళ్ళ. వాళ్ళు ఏం చేశారు, కొంత ప్రాంతం పూర్తిగా తామేయలేవారు, మిగతా ప్రాంతాన్ని తమ సామంతరాజుల చేత పరిపాలన చేయించేవారన్నమాట. ఆ రకంగా సామంత దేశాలు తక్కినవి, మిగతా అంతా వాళ్ళ చేతిలో ఉండేదన్నమాట. అందుకే ఆయన పొలిమేర దగ్గరికి రాగానే ఒక నమస్కారం చేసి, ఓ కోసల దేశమా, నీ సరిహద్దు దాటుతున్నాను, ఇంతకాలం ఈ ప్రాంతం అంతా మా కాకోత్సవ వంశజులు పరిపాలించారు, ఇక్కడున్న దేవతలు, ఇక్కడున్న వృక్షాలు, కొండలు ఇవన్నీ మాకు సహకరించాయి, ఇప్పుడు మీ అందరికీ నేను 2 చేతులు జోడించి వనవాసమునకు సహకరించమని కోరుతున్నాను, వనవాసం అయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను, మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను అని ఆ చెట్లకి పుట్లకి నమస్కరించాడు. ఇంతవరకు కూడా వస్తున్నారని చెప్పానుగా జానపదులు, ఆ జానపదులకేసి తిరిగాడు. నాయనలారా, మేము రథంలో వస్తూ ఉంటే మా వెంట మీరు కాలినడకలు వస్తున్నారు, కాలినడక వల్ల మీ కాళ్ళు కందిపోతున్నాయి, మీ కుటుంబాలు విడిచిపెట్టి, మీ అడవుల్లో ఉండే గుడిసెలు విడిచిపెట్టి, మీ ఆహార పదార్థాలు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి మా వెంట వచ్చి మీరు అగచాట్ల పాలు కావద్దు, నేను తండ్రి ఆజ్ఞ వల్ల వనవాసం చెయ్యాలి, మీకు అలాంటివి నిషేధం, కాబట్టి నా యందు దయతో నిజంగా నేనంటే మీకు ఇష్టమైతే మీరు మా అయోధ్యాపురవాసుల్లాగా మొండికేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అనగానే పాప వాళ్ళంతా రాముడి మాట కాదనలేక ఇక వెళ్ళి రండని వెళ్ళిపోయారు వెనక్కి. అయితే అయోధ్య వాళ్ళు అయితే వెళ్ళరట, అయోధ్యాపురవాసులు అయితే రాముడు వెళ్ళమంటే వెళ్ళరు కాబట్టి రాత్రికి రాత్రి మోసగించి రావాల్సి వచ్చింది ఆయన. వీళ్ళు అలా కాదు, పాపం రాముడు చెప్పిన మాట వింటారు అందుకని మరలి వెళ్ళిపోయారు. ఇప్పుడు రామచంద్ర ప్రభు కోసల దేశపు సరిహద్దులను దాటి వేరే సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. ఈ ప్రాంతమంతా ఇక గంగానదీ తీరం, ఇక్కడ నుంచి గంగ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ప్రయాగ వెళ్ళే మార్గం, ప్రయాగ వెళ్ళేటప్పుడు రెండు రకాలు మూడు రకాల మార్గాలు ఉండేవా రోజుల్లో. ఒకటి ప్రయాగ నుంచి చిత్రకూట పర్వతానికి వెళ్ళే ఒక మార్గం, మరొకటి ప్రయాగ నుంచి మళ్ళీ యమునకు వెళ్ళి యమున నుంచి రాజాపురం మీదుగా చిత్రకూటం వెళ్ళే మార్గం. వీళ్ళు ఈ మార్గం ఎంచుకున్నారు. రాజాపురం అంటే మన తులసీదాస్ గారి ఊరు అన్నమాట. అటు యమునా నది దాటి అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు వెడితే చిత్రకూటం వస్తుంది. ఆ మార్గంలో వెడుతున్నారు వీళ్ళు. అక్కడ పరమ పవిత్రమైన అభ్రంక శశుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగ కనపడింది. ఆ గంగానదీ తీరంలో మహానుభావులైన ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. వాళ్ళంతా తెల్లవారుజామున లేస్తారు, స్నానం చేస్తారు, సంధ్యావందనాదులు చేస్తారు, నిరంతరం యజ్ఞములు చేస్తారు, తపోనిష్టాగరిష్ఠులై ఉంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన మహానుభావులు వాళ్ళంతా. అటువంటి మహాత్ములైన సంయమీంద్రులైన ఋషులు ఉన్న ప్రాంతం చూచి పొంగిపోయారు వాళ్ళు. ఆకాశ గంగ అని పేరున్నమాట అక్కడ ఉన్న గంగకి. పెద్ద పెద్ద జలపాతాలతో మహావేగంగా దబ్బ దబ్బ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నది. ఆ నది కొన్ని చోట్ల మెల్లగా, కొన్ని చోట్ల గంభీరంగా, కొన్ని చోట్ల శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గంగానది యొక్క తరంగములు వెళుతూ ఉంటే ఆ ప్రవాహ శబ్దం మృదంగ ధ్వనిలో ఉంటుంది, మధ్యలో వాయించినట్టుగా ఉంటుంది. అటువంటి గంగానది తీరంలో శృంగిబేరపురము అని ఒక ఊరున్నది. ఆ శృంగిబేరపురం చేరారు. అక్కడ కొమ్ము బోరాలు ఊత్తారట ఎక్కువగా వాళ్ళు, అందుకని శృంగము అంటే కొమ్ము బోర. శృంగం అంటే కొమ్ము, బోరాలు ఎక్కువ ఊత్తారు కనుక శృంగి బేరపురము అన్నారు. ఆ నగరానికి చేరారు వాళ్ళు. ఈ శృంగి బేరపురాన్ని నిషాదరాజు పరిపాలిస్తున్నాడు. నిషాదుడు అంటే బోయవాడు అన్నమాట. బోయవాళ్ళలో ఒక జాతి. బోయవాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు, శబరులు, నిషాదులు, ఉపజాతులు, ఇభ్యులు, రైభ్యులు, ఇలాంటి వాళ్ళు చాలా శాఖలు ఉన్నాయి. అందులో నిషాద జాతి అని ఒక జాతి ఉన్నది. ఆ జాతికి నాయకుడు గుహుడు. ఈ గుహుడు చిన్నప్పుడు రాముడితో కొంతకాలం కలిసి విలువిద్య నేర్చుకున్నాడు. అది ఇక్కడ చెప్పడం అధ్యాత్మ రామాయణంలో చెబుతాడు, అందుకే రాముడికి స్నేహితుడని రాశారు ఇందులో. చెప్పకుండానే చెబుతాడు వాల్మీకి మనకి. చాలా ఆత్మీయ మిత్రుడు అట రాముడు, అంటే ప్రాణం. రాముడితో కలిసి కొంతకాలం విలువిద్య నేర్చుకోవటం వల్ల, రాముడి గుణగణాలు తాను స్వయంగా చూడటం వల్ల, రాముడితో కలిసి పడుకుని ఉండడం వల్ల రాముడు అంటే ఆయనకి ఆత్మీయత. అదిగో ఆ గుహుడున్న ప్రాంతం దగ్గరికి రథం వచ్చింది. రథం నుంచి రాముడు దిగాడు, సీతని దింపాడు, లక్ష్మణుని దింపాడు. సుమంత, నువ్వు కూడా రథానికి ఉన్న గుర్రాలు ఇప్పు అన్నాడు. ఆయన కూడా గుర్రాలు ఇప్పి ఓ చెట్టుకు కట్టాడు. ఇప్పుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. మన కర్తవ్యం ఏమిటి అన్నట్ట. రాముడు చిరునవ్వు నవ్వాడు. కర్తవ్యం ఏమిటో భగవంతుడు నిర్ణయిస్తాడు, ఎలా జరగాలో అలా జరుగుతుంది అన్నాడు. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశృతగా. మనం ఇందాకే చెప్పుకున్నాక గుహుడు ఆ ప్రాంతానికి అధిపతి, అతడు రామునికి భక్తుడు, మిత్రుడు, ఆత్మీయుడు, నిషాద జాతివాడు. ఎందుకంటే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రాణేభ్యోపి గరీయసి అన్నారు ఆయన. ప్రాణాల కంటే ఎక్కువ ఆత్మీయుడైన రాముడికి తన ప్రాణం ఎక్కువ ఇష్టమా గుహుడు ఇష్టమా అంటే నాకు ప్రాణం వద్దు గుహుడే కావాలంటాడు. గుహుణ్ణి నీ ప్రాణం అంటే తీపా, రాముడు అంటే ఇష్టం అంటే రాముడే ఇష్టం అంటే అట్లా. అంతటి ఆత్మీయ మిత్రుడు వాడు. అందుకే సుస్పష్టంగా రామస్య ఆత్మ సమస్సఖ అన్నారు. ఏదో సుఖుడు అనొచ్చుగా, అలా అలా ఆత్మతో సమానమైన, ప్రాణంతో సమానమైన స్నేహితుడు ఆయన. ఆయనకి ముందే తెలిసింది రాముడు ఇక్కడికి వస్తున్నట్టు. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ. గుహుడు ఈ అడవిలో పేరుకి ఎక్కడో ఒక చోట ఉంటున్నాడు, కానీ ఆయన అనుచరులట చుట్టుపక్కల ఏ వైపు నుంచి 64 మైళ్ళ దూరంలో ఏం జరుగుతుందో క్షణంలో చేరేస్తారట. సింగిల్ మినిట్లో వచ్చేస్తుంది ఆయనకి వార్త. అసలు ఈ దిక్కుమాల వాట్సాప్లో ఏం సరిపోతాయి? ఈ ఇంటర్నెట్ ఏముంది, అసలు నెట్ అంతా ఆయన దగ్గర ఉంది, నెట్వర్క్ అయింది, ఏ మూల ఏం జరిగినా తెలుస్తుంది. అందుకే ఆయన ఎంత ధైర్యంగా చెబుతాడంటే ఇక్కడ నాకు తెలియకుండా ఆకు అల్లల్లాడదు అంటాడు ఆయన. అది గూఢచర్యం అంటే. ఆయనకి ముందే తెలుసు కనుక రాముడి దగ్గరికి పరుగు పరుగును వచ్చాడు. లక్ష్మణుడితో సీతతో వస్తున్న రామచంద్రుడి దగ్గరికి గూడు మహావేగంగా వచ్చాడు. నారచీరలు ధరించి ఉన్న రాముణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. రాముణ్ణి కౌగిలించుకోవడం అంటే మాటల, రాముణ్ణి కౌగిలించుకోవాలంటే ఎవరికి అర్హత ఉంటుంది? తండ్రికి ఉండాలి, లేదా ఆత్మీయ మిత్రుడికి ఉండాలి, ఏ సోదరుడికో ఉండాలి. ఇవాళ గుహుడు చాలా కౌగిలించుకున్నాడు ఆయన. అప్పుడే మనకు అర్థమవుతుంది కదా రాముడు అంటే ఆయన ఎటువంటి వాడు, ఆయనకి ఎటువంటి మైత్రి ఉన్నదో, వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి బంధం ఉన్నదో. అలా కౌగిలించుకున్న తర్వాత వినయంగా నమస్కరించి, రామచంద్ర ప్రభు ఈ రాజ్యమంతా నీది, ఇది మీకు అయోధ్య లాంటిది, ఇంకా నేను మీకు మిత్రుడిని కాదు సుమా, సేవకుడిని అన్నాడు ఆయన. నిజానికి రాముడు నాకు మిత్రుడు అంటాడు, కానీ ఈయన ఏమంటున్నాడో తెలుసా, నేను నీ సేవకుడను, మాట వరసకు కూడా నేను మీకు ఏదో ఆత్మీయుడిని అనుకోకండి, సేవకుడిని అనుకోండి. కిం కరవాణితే, నన్ను ఏం చేయమంటావు. ఈ కిం కరవాణి అనే క్రియాపదం ద్వారానే కింకరుణ్ణి అని చెప్పాడు. ఎప్పటికప్పుడు చేతులు కట్టుకుని నన్నేం చేయమంటావు అని పిలికేవాడిని కింకరులు అంటారు. కింకరోమి ఇతి పృచ్ఛతి కింకరః. కింకరులు అనే ఒక శబ్దం ఉంది కదా, ఈ కింకరులు అనే శబ్దం సేవకులకు ఎందుకు వాడతామంటే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉండాలట. రెడీగా ఉండి ఏమండి నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడిగి చెప్పిన వెంటనే చెయ్యాలి. అలా చేస్తే కింకరులు అంటారు. సహజంగా ఈ కలియుగంలో కింకరులు ఎక్కడ ఉంటారులండి, శంకరులు కింకరులు తక్కువే, శంకరులు తప్ప. కానీ నిజానికి ఆ కాలంలో అలాంటి వాళ్ళు ఉండేవారు. అనగానే ఆయన ఏం మాట్లాడలేదు. వెంటనే ఈయన రాముడి నోటి నుంచి ఆజ్ఞ వస్తే చేయటం ఏంటి, రాకుండానే చేద్దాం అనుకుని రకరకాల అన్నాలు తెప్పించాడు, డ్రింక్స్ పానీయాలు తెప్పించాడు, కాళ్ళు చేతులు కడిగాడు, అర్ఘ్యపాద్యాతులు ఇచ్చాడు. ప్రభు ఈ రాజ్యం మీది, మేము మీ సేవకులు అని ముందే చెప్పాను, అందుకని సేవకులు ఎప్పుడు ప్రభువుకి ముందు భోజనం పెట్టాలి. ఇవిగో భక్ష్యాలు, ఇవిగో భోజ్యాలు, అనగా అన్నం మొదలైన వాటిని అన్నింటినీ భక్ష్యములు అంటారు. పులిహార దలిహార ఇవన్నీ కూడా భక్ష్యాల్లో. అది భోజ్యం అంటే పాయసం, దీంతోపాటు కొంచెం చిక్కగా చక్కగా నోట్లోకి మెత్తగా వెళ్ళిపోయేవన్నీ కూడా భక్ష్యములే. అనగా పాయసం, కట్టుపొంగలి, బాగా నెయ్యి వేసి చేస్తే అనమాట, బాగా నెయ్యి వేసి చేస్తే చక్కెర పొంగలు కూడా అలాంటిది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకేవి కాకుండా పానకాలు కూడా ఉన్నాయి, తీయని పానకాలు, చెరుకు రసాలు, వీటిల్లో మళ్ళీ ద్రాక్ష రసాలు కలిపినవి, ద్రాక్ష రసాలు కలపనివి, దానిమ్మ రసాలు, ఆ రసాలు, ఈ రసాలు, అన్ని రసాలు, ఫలరసాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. ఇంకేవి కాకుండా లేహ్యములు అంటే నాలుగుతో నాక్కోదగినవి, పచ్చళ్ళు అనమాట, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, ఇవన్నీ కూడా లేహ్యములు అని పిలువబడతాయి. ఇవనే కాదు, కొంచెం నాక్కోవడానికి మనకు వచ్చేవన్నీ అనమాట. కొంతమంది అప్పుడప్పుడు ఉప్మా చేసి పట్టుకొస్తారనమాట, బొంబాయి రవ్వ ఉప్మా, అది కూడా అంతే నాక్కోవడానికి మనకు వస్తుంది. మహానుభావులు వాళ్ళ చేతి ఉప్మా, అది కూడా లేహ్యమే నాక్కుంటే. ఇవన్నీ ఏర్పాటు చేశాను, ఇంకా ఏం కావాలంటే అవన్నీ తెప్పిస్తాను మీకోసం. తిన్న తర్వాత పడుకోవడానికి పరుపులు కూడా సిద్ధం చేయించాను, చక్కని మెత్తని మృదువైనటువంటి ఆకులతో తయారు చేయబడిన పరుపులు ఉన్నాయి. ఇంకా మీ గుర్రాలకి గడ్డి మొదలైనవన్నీ ఉన్నాయి. అనగానే మిత్రమా, రాముడు ఇప్పుడు మిత్రమా అన్నాడు అండి, నేను నీ కింకరుణ్ణి అంటే ఆయన మిత్రమా అన్నాడు, సుస్పష్టముగా మిత్రా అన్నాడు అంతే. మాట వరసకు కూడా కింకరాన్లా, నువ్వు నేను వచ్చానని తెలుసుకుని ఏ వాహనం ఎక్కకుండా కాలినడకన ఇంత దూరం వచ్చావు. మిత్రుడి దగ్గరికి కాలినడకన వచ్చారు అంటే అర్థం, ఆ మిత్రుడు అంటే ప్రాణం అని అర్థం. నీ ప్రాణం అంటే ఏమిటో చూపించావు, నీవు చేసిన సత్కారములు మాకు వచ్చాయి. నిజానికి నువ్వు పెట్టిన ఆహారాలు నేను తిని తీరాలి. ఇప్పుడు నాకు ఒక పెద్ద నియమం ఉన్నది, నేను మా నాన్నగారు చెప్పిన ప్రకారంగా వనవాసం చెయ్యాలి. వనవాసంలో వానప్రస్థులు ఏ నియమములతో ఉంటారో ఆ నియమములతో బతకాలి. వానప్రస్థాశ్రమ నియమం ఏంటి, దుంపలు పళ్ళు తప్ప అన్నం తినకూడదు. కాబట్టి నేను ఈ అన్నములు, ఈ పిండి వంటలు ఇవేమీ స్వీకరించలేను, ఫలమూలాలే నా ఆహారం. అనగా దుంపలు, ఎండిపోయినటువంటి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అనమాట, లేదా ఏవైనా తాజా ఫలాలు తప్ప ఇంకేమీ స్వీకరించకూడదు. కాబట్టి ప్రస్తుతానికి అన్నాలు తినడం లేదు. ఇంకా నువ్వు తెచ్చిన వాటిల్లో నాకు కావలసినవి కొన్ని ఉన్నాయి, అవేమిటి, మా గుర్రములకు కావలసిన ఆహారం అది అవసరం, నువ్వు కొంత గడ్డి పట్టుకొచ్చి ఈ గుర్రములకు పెట్టించి వాటికి నీళ్లు పెట్టించు. ఈ గుర్రములు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. ఈ గుర్రములు మా నాన్నగారికి చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాయి. అందువల్ల వీటిని రక్షిస్తే మా తండ్రి గారికి సేవ చేసినట్టే అన్నాడండి ఆయన. అది నిజమైన సత్కారం నాకు. అనగానే గుహుడు ఎవరక్కడ, ఈ అశ్వములకు కావలసిన గ్రాసం ఏర్పాటు చేయండి, వాటికి ఒళ్ళంతా మసాజ్ చేయండి, సేవ చెయ్యండి అన్నాడు. సేవకుల నిమిషంలో పనిచేశారు. రాముడు వెంటనే నారచరోటి కట్టుకుని గంగలో స్నానం చేసి సాయువ సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. లక్ష్మణుడు నీరు పట్టుకొచ్చాట స్వయంగా. లక్ష్మణస్వామి వారు తీసుకొచ్చిన నీరు ఆహారంగా సేకరించాడు. ఈరోజు నీరే తీసుకోక్కర్ల, నిజానికి ఈ పూట కూడా నీరు తీసుకున్నాడు కానీ ఆయన ఇక్కడ నుంచి కందమూలాలు తినచ్చు, అందుకే ఆ మాట ఆయన ముందే అన్నాడు. అయినా ఇక్కడ మాత్రం లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి నీరు మాత్రమే సేకరించాడని చెప్పారు. ఆ తర్వాత భార్యతో పాటు ఆ మెత్తని చిగురు ఆకులు పరుపు మీద పడుకున్నాడు. వాడు చెట్టు కింద పడుకుని నిద్రపోతుంటే కొంచెం దూరంగా లక్ష్మణుడు కోదండం పట్టుకుని రాముడికే చూస్తూ రాముడికి రక్షణగా మెలకుగా ఉన్నాడు. సుమంతుడు పక్కనే ఉన్నాడు. గుహుడు కూడా ధనుర్ధారి అయి పక్కన ఉన్నట్ట. రాముడు అలాగా గడ్డి పరకల మీద పడుకునుంటే ఆ పూట లక్ష్మణుడికి నిద్ర పట్టింది కాదు, తీవ్రమైన దుఃఖం పొందాడు ఆయన. ఇది చూచిన గుహుడు దగ్గరకు వచ్చి, నాయన లక్ష్మణ, మీ అన్నగారి మీద ఏగవాలకుండా రక్షించే బాధ్యత నాది. నేనేదో అడవిలో ఉంటున్నాను, సామాన్యుండని అనుకోక్కర్లా, నన్ను నేను పొగుడుకోకూడదు, అయినా తప్పనిసరిగా చెబుతున్నాను, నాకు రామానుగ్రహం తప్ప ఇంకేం అక్కర్లా, రాముడి ప్రేమ, రాముని అనుగ్రహం అదొక్కటుంటే ఈ ప్రపంచంలో నేను దేనినైనా సాధిస్తాను. ధర్మావాప్తించ విపులాం అర్థావాప్తించ కేవలం. రాముడి కటాక్షం ఉంటే ఎంత గొప్పదో ఒక బోయవాడు చెబుతున్నాడు, విన్నారా మీరు? రాముడి అనుగ్రహం వల్ల ధర్మం లభిస్తుంది, పరమధర్మం లభిస్తుంది, నాకు అపార సంపదలు వస్తాయి, అంటే నాకు ఇహలోకంలో సుఖాలు పరలోక సుఖాలు రెండు వస్తాయి, అందుకే నాకు రాముడి కంటే గొప్పవాడు లేడు, నేను రాముడికి ప్రియమిత్రుణ్ణి, ఈయన అనుగ్రహం కోరుకుంటున్న వాణ్ణి, నేను నా వాళ్లతో ధనుర్ధారణి ఉంటాను, ఈ అడవిలో ఏ మూల ఎక్కడ ఏం దొరుకుతుందో నాకు తెలుసు, ఇక్కడ నాకు తెలియంది లేదు, హఠాత్తుగా శత్రువులు చతురంగ బలాలతో అంటే గుర్రాలతో రథాలతో కాలిబలంతో ఏనుగుల మీద వచ్చిన నా గూఢచర్యులు నాకు అన్నీ చెప్పేస్తారు, నా గూఢచర్య శక్తి వల్ల నిమిషంలో వాడిని పీనుగు పెంటలు చేస్తాను, నాకంత పరాక్రమం ఉన్నది. నిజానికి యుద్ధానికి చెప్పి వస్తే యుద్ధం చేయడం తేలికండి, హఠాత్తుగా వచ్చి పడ్డారు ఇక్కడికి ఎవరో శత్రువులు అనుకుందాం, వాళ్ళు చతురంగ బలాలతో వచ్చారనుకుందాం, అయినా నాకు భయం లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చే ఒక్క సెకను ముందు నాకు తెలిసిన నా పరాక్రమంతో వాళ్ళని చీల్చి చెండాడి మిమ్మల్ని రక్షించగలను, కాబట్టి నాకేం భయం లేదు, నువ్వు రాముని రక్షణ నాకు విడిచిపెట్టి నువ్వు కూడా నిద్రపోతే నాకు ఆనందం, నువ్వు కూడా హాయిగా నిద్రపో, ఎందుకంటే అలసిపోతున్నావు, వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు, నువ్వు నిద్రపోవటం లేదు, నువ్వు రాముడు సీత సుమంత్రుడు నిద్రపోండి, నేను కాపలా కాస్తానగానే రాముడి రక్షణ గురించి నాకే పెంగలేదు, నీ అనుగ్రహం వల్ల నీ ఏలుబడిలో ఉన్న రాజ్యంలో నీ కాపలాలో ఉన్న మాకు ఏ భయం లేదు. ఇప్పుడు నేను భయపడుతున్నది రాముడి గురించి కాదు, రాముడిని రక్షించడం కోసం వెలుకుగా లేను. రామచంద్రుడు అంతటి వాడు ధర్మాత్ముడు, సుగుణాల రాశి, ఈ కటిక నేల మీద పడుకున్నాడే, రాముడికి ఇంత కష్టం వచ్చిందే అని బెంగతో నాకు నిద్రపట్టట్లేదు తప్ప రాముడి ఏదో నేను రక్షించేస్తాను అందుకోసం మెలకుగా ఉంటున్నాను అని నువ్వు అనుకోవద్దు. అసలు ఎందుకు ఇంత మాట? ఈ రాముడు ఎటువంటి వాడో తెలుసా? యోన దేవాసురై సర్వై శక్య ప్రసహితం యుధి తంపస్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయ. రాముడు కోదండం పట్టుకుని నిలబడితే ఆయనతో యుద్ధం చేయటం దేవతలు రాక్షసులు ఎవరి వల్ల కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు వాళ్ళు ఉన్నారో దేవతల్లో వాళ్ళంతా వచ్చి మీద పడినా రాముడు ఒక్క క్షణంలో జయిస్తాడు. ఈ సురసిద్ధ సాధ్యన రకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ ఒక్క క్షణంలో పారద్రోళే రాముడు ఇక్కడ కటిక నేల మీద పడుకున్నాడు. అది నా బాధ తప్ప రాముడిని మనం రక్షించేదేముందని చెప్పకుండా చెప్పాడు. నువ్వు రక్షించేదేమిటి, నేను రక్షించేదేమిటి, ఆయనే మనల్ని రక్షిస్తాడు, రాముడే రక్షకుడు, అయినా ఆయన కూడా కటిక నేల మీద పడుకున్నాడు అని బాధపడుతున్నాను. అయోధ్యానగర వాసులు ఎంత బాధపడుతూ ఉంటారు, మా అమ్మ సుమిత్ర కైక వీళ్ళంతా ఎంత బాధపడుతూ ఉంటారు, మేమంతా వనవాస దీక్ష చేసుకుని తిరిగి వచ్చేదాకా మా తండ్రి బ్రతకగలడా? మా నాన్న ఎంత దురదృష్టవంతుడు! బంగారం లాంటి ఇటువంటి రామచంద్ర ప్రభు లాంటి కుమారుణ్ణి దూరం చేసుకుని నిరంతరం దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాడు కదా. మా తండ్రి దర్శనం వనవాసం అయ్యాక మాకు అవుతుందా లేదా, అది నా బాధ. సత్యమునకు లొంగి అటు మా తండ్రి ఇటు తండ్రి లాంటి రాముడు ఇద్దరూ దుఃఖం పొందుతున్నారు అని పరిపరి విధాలుగా కన్నీళ్లు పెట్టుకున్నట్ట. పాప ఆయన దుఃఖం పొందుతూ ఉంటే గుహుడు కూడా ఏడ్చాడండి, రాముడిని రక్షించాలి, ఏదో ఆయనకి సేవ చేద్దాం అనుకున్నవాడు కాస్త. నిజమే, పరమాత్ముడైన రామచంద్రుడు, సుకుమారి అయిన రామచంద్రుడు సింహాసనం విడిచిపెట్టి కర్మగారిలా పడుకున్నాడే, మా రాముడికి ఇంత కష్టం వచ్చిందే అని వాళ్ళంతా కాసేపు బోరును కన్నీళ్లు పెట్టుకున్నారట. నిజానికి అది రాముడికి కష్టం కదా, ఆయన ఏమనుకోవడంలా, కానీ వీళ్ళ దృష్టిలో ఆ రాముడికి రాకూడని కష్టం ఇది. క్రమంగా తెల్లవారుతోంది. అప్పుడు రామచంద్రుడు లేచాడు. నాయన, రాత్రి ముగిసింది, సూర్యోదయం అవుతోంది, కోకిల పంచమస్వరం వినిపిస్తోంది, గంగానదిని దాటి అవతల గడిపోదాం, ఎప్పుడు తెల్లవారుజామున కోకిలల శబ్దాలు, పిట్టల శబ్దాలు, నెమళ్ల క్రేంకారాలు వినబడుతున్నప్పుడు ప్రయాణం చేస్తే శుభం కలుగుతుందట, శుభాలు రావట. ఆలస్యం లేకుండా మనం ఈ గంగ దాటి అవతల ఒడ్డు గడదాం. గంగ దాటి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక యమునాను దూస్తుంది. అప్పుడు ఆ యమునా గంగా యొక్క సంగమం ప్రయాగ వెడదాం, అక్కడి నుంచి ముందుకు వెడదాం అన్నాడు ఆయన. అంటే గంగ దాటాక మళ్ళీ కొంత దూరం వెళ్ళాక గంగా యమునా సంగమం కూడా వస్తుంది, అక్కడి నుంచి మనం ప్రయాణం చేద్దాం. రాముడికి అన్నీ తెలిసి ఎక్కడికి వెళ్ళాలో, కానీ ఎప్పుడు ఎక్కడికి వెళితే బాగుంటుందని తమ్ముడు అడుగుతాడు, పెద్దలను అడుగుతాడు. ఉత్తముల లక్షణం అన్నీ ఎరుగుండి కూడా ఏం చేద్దామని పక్క వాళ్ళని అడిగి చేస్తారట, వాడు చేసుకోలేక కాదు. వెంటనే రామచంద్రుడు ఇలా అనగానే లక్ష్మణుడు సుమంతుణ్ణి పిలిచాడు. అన్నగారి మాటలు విన్నారు కదా అన్నట్ట. అప్పుడు సుమంతుడు గుహుడు కేసి తిరిగాడు. గుహుడు వచ్చాడు. రామచంద్ర, గంగానది ఇక్కడ చాలా వేగంగా ప్రవహిస్తుంది, విశాలంగా ఉంటుంది ఇక్కడ, ఈ విశాలమైన గంగ దాటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంతే కదా, దానికి కావలసిన బాధ్యత నా మీద వదిలిపెడితే నేను చేస్తాను, గంగని దాటడమునకు కావలసిన పెద్ద పెద్ద పడవల్ని నేను సిద్ధం చేయిస్తాను అని ఆయన ఏం చేశాడు, పెద్ద పడవను తీసుకురండి, ఏనుగులు గుర్రాలతో సహితంగా అవతల ఒడ్డుకి వెళ్ళగలిగేంత ఒక గొప్ప నావను ఎక్కడికి తీసుకురండి, అది దృఢంగా ఉండాలి, అప్పుడప్పుడు నేను నా కోసం వినియోగించుకుంటానే, ఆ పెద్ద నావ తీసుకురండి, అందులో ఎక్కితే ఎంతమంది అయినా హాయిగా ప్రయాణించవచ్చు, అది చిన్న పడవల్లో అటు ఇటు ప్రవాహంలో ఓగదు, చిన్న చిన్న నాటు పడవలు అయితే ఏమవుతాయన్నమాట, గట్టిగా ఇటువైపు జనం ఎక్కువైతే ఇటు ఒరిగిపోతాయి. అందుకే కాశీలో ఏం చేస్తారు, గంగలో ఎక్కించేటప్పుడు గంగలో పడవల్లో ప్రయాణం చేసే ముందు ఆ పడవలోకి ఎక్కేటప్పుడు ఇటువైపు ఒకడిని అటువైపు ఒకడిని కూర్చోబెడతారు. నాలాంటి వాడు ఇటువైపు ఇద్దరు కూర్చుంటే కొంచెం ఆ మాత్రం దట్టంగా ఉన్నవాడు అటువైపు ఒకడు ఉండాలి మళ్ళీ, అప్పుడు ఏమవుతుందన్నమాట, పడవ బ్యాలన్స్గా ఉంటుందన్నమాట. ఇంజిన్ లేని పడవలన్నీ అంత జాగ్రత్తగా అట్టే పెట్టాలి. కానీ పెద్ద పెద్ద పడవలకైతే ఆ ఇబ్బంది లేదు, వాటిల్లో ఎటువైపు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. అటువంటి మంచి మంచి నావను ఒకదాన్ని సిద్ధం చేయి, ఒక పెద్ద నావని సిద్ధం చేయి, దానికి ఒక చుక్కాను ఉండాలి, తెడ్లు వెయ్యాలి అనగానే ఓ పెద్ద ఓడను అక్కడికి తీసుకొచ్చారు.